గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతలా ఉన్నారు. దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా ప్రభు యందు దినదిన అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు యోబు గ్రంథము 6:14-15 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయాలను గురించి కొంత మనం ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను, స్నేహితుడు వానికి దయచూప తగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. ఈ మాటలు యోబు తన స్నేహితుల గురించి చెప్పినటువంటి మాటలుగా మనము చూస్తూ ఉన్నాము. యోబు తన కాలంలో నీతిమంతుడైనటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. చాలా నీతిమంతుడుగా దేవుడు యోబును గమనించినటువంటి వాడే. సాతాను దూతలతో కలిసి తన సన్నిధిలోనికి వచ్చినప్పుడు సాతానుకు ఒక సవాలు విసిరాడు. ఏమన్నాడంటే, యోబును నువ్వు చూచావా? యోబు నీతిమంతుడుగా ఉన్నాడు అని అంటే సాతానుడు ఏమంటాడంటే, ఆ ఊరికినే అలా ఉన్నాడా? నువ్వు తనకు అన్ని రిచెస్ ఇవన్నీ కూడాను ఇచ్చావు, బాగా ఆశీర్వదించావు, అందువల్ల అలా ఉంటున్నాడు. నువ్వు ఇచ్చినటువంటి రిచెస్ని అవన్నీ కూడా ఒకసారి తీసేయి, అప్పుడు తాను వెళ్ళిపోతాడు అని అంటాడు. సరే, నువ్వు తననే ముట్టుకోవద్దు, అయితే మిగిలినటువంటి వాటిలో నీకు అనుమతి ఉన్నది, నువ్వు వెళ్ళి శోధించు అని దేవుడు అంటాడు. దానితో సాతాను వచ్చి మొట్టమొదటిగా యోబుకున్నటువంటి ఆ యొక్క ధన సమృద్ధి అంతటినీ నాశనం చేస్తాడు, ఆస్తిపాస్తులన్నింటినీ. ఆ తర్వాత తనకున్నటువంటి పిల్లల్ని సహితము చంపివేస్తాడు ఒకే దిన ముందు ఒకే సమయంలో. ఈ విధంగా ఒకేసారి ఒకదాని వెంట ఒకటి అన్ని దురవార్తలు అనేటువంటివి వస్తాయి. ఇవన్నీ ఒక సీరియస్గా వచ్చినప్పటికీ తాను ఏమి చెల్లించినటువంటి వాడుగా ఉండి, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుని పోయాడు, కాబట్టి ఆయన నామమునికి మహిమ కలుగునుగా కానీ యోబు చెప్తాడు. ఈ సమయంలో సాతాను మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఏమంటాడంటే, నీవు ఈసారి తనను శరీర రీతిగా కూడా శోధించడానికి ఆరోగ్యం తీసివేసి శోధించేందుకు నాకు అనుమతి ఇవ్వు, ఇచ్చినట్లయితే అప్పుడు నేను చెప్పాను కదా నీ అందులో విశ్వాసాన్ని విడిచి వెళ్ళిపోతాడని చెప్పాను కదా, ఆ విధంగా చేస్తాడు, నాకు అనుమతి ఇవ్వు అంటాడు. ఈసారి దేవుడు ఏమంటాడంటే, తన ప్రాణాన్ని ముట్టుకోవద్దు, అయితే తన శరీరాన్ని తన ఆరోగ్యాన్ని నువ్వు ముట్టుకొనవచ్చును, నువ్వు శోధించవచ్చును అని అనుమతిస్తాడు. ఈ సమయంలో సాతాను వచ్చి యోబును శోధిస్తూ ఉన్నప్పుడు తన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోతాడు. ఒళ్ళంతా కూడాను దురదతోనూ బాధతోనూ నిండినటువంటి వాడై నిద్రపోలేనటువంటి పరిస్థితి, పగలవుతుంటేనేమో రాత్రి ఎప్పుడవుతుందా అనేటువంటి బాధ, రాత్రి అవుతుంటే తిరిగి పగలెప్పుడవుతుందా అనేటువంటి బాధతోటి దినాల్ని కాదు, వారాల్ని కాదు, నెలల్నే గడుపుతున్నట్లుగా తాను తన మాటల్లో చెప్పాడు. ఈ విధంగా బాధపడుతున్నటువంటి యోబును చూసేందుకు తన స్నేహితులు ముగ్గురు కలిసి వస్తారు. వారు వచ్చిన తర్వాత వారం రోజుల పాటు తనతో ఏమీ మాట్లాడకుండగానే ఉండిపోతారు. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వాడిని ఏం మాట్లాడాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేటువంటిది తెలియనటువంటి స్థితిలో వారు ఉంటారు. ఈ వారం రోజులైన తర్వాత యోబు తాను పుట్టినటువంటి దినాన్ని శపించటం అనేటువంటిది ఇలాగ తను కన్వర్జేషన్ ప్రారంభిస్తాడు. అప్పుడు వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు యోబుతో సంభాషించటం ప్రారంభిస్తారు. ఈ ప్రారంభించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఒకే కోవలో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. వీళ్ళకున్నటువంటి భావన ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే ఈ రకంగా బాధపడుతున్నాడంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఆస్తిని, పిల్లలను, తనకున్నటువంటి ఆరోగ్యాన్ని సహితము కోల్పోయి బాధపడుతున్నాడంటే దీనికి తప్పనిసరిగా తాను మనకు తెలియకుండగా ఏదో దేవుని ఎడల చేసినటువంటి తప్పిదం తప్పనిసరిగా అయి ఉంటుందని వాళ్ళంతా భావించారు. దాన్ని బేస్ చేసుకునే వారంతా కూడా మాట్లాడటం ప్రారంభించారు, తనను నిందించటం ప్రారంభించారు. నువ్వు మాకు తెలియకుండగా ఏదో చేస్తుంటావు, దానివల్లనే ఇదంతా జరిగింది అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని వారి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా సాగినాయి. ఈ సమయంలో తన మనసాక్షి తన మీద ఏ విధమైన దోషారోపణ చేయనటువంటి వాడుగా యోబు మాత్రము నేనే తప్పిదమను చేయలేదు, కానీ సర్వశక్తుడైనటువంటి దేవుడు మనల్ని శిక్షించాలి అని అనుకున్నట్లయితే తను ఏమైనా చేయగలడు, అందువలన ఇలా జరుగుతున్నది అని వాదించటం ప్రారంభించాడు. ఈ వాదనలో తాను తన పక్షంగా మాట్లాడుకుంటూ ఏమని మాట్లాడాడంటే, ఇప్పుడు మనం చెప్పినటువంటి రెండు వచనాలని మాట్లాడటం జరిగింది. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను, స్నేహితుడు వానికి దయచూప తగును అని అంటున్నాడు. ఒకవేళ కృంగుబాటులో ఉన్నప్పుడు దేవుని యందు నువ్వు భయభక్తులను మానుకునేటువంటి ఆ యొక్క పాసిబిలిటీ ఎక్కువగా ఉండవచ్చు. నువ్వు కృంగనటువంటి వాడుగా ఉన్నప్పుడు, సమస్తము నీ ఎడల అన్ని మేలుకరంగానే దేవుడు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించేటువంటి వాడుగా ఉంటావు, దేవుని కీర్తించేటువంటి వాడుగా ఉంటావు, పాటలు పాడేటువంటి వాడుగా ఉంటావు, అందరి వల్లనే సంతోషంగా ఉంటావు. అయితే నీవు కృంగుబాటుకు గురైనప్పుడు, మరి ముఖ్యంగా యోబు ఎలాగైతే తాను కృంగుబాటుకు గురి అయినాడో, తన ఆస్తి అంతా పోయింది, తర్వాత పిల్లలు కూడా ఒకే రోజు అందరూ చనిపోయారు, అదైపోయింది, తన యొక్క శరీరంలో కూడా ఈ బాధను వేదనను అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి తను బహుగా కృంగిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సమయంలో దేవుని ఎందు తనకు ఉన్నటువంటి భయభక్తులు సన్నగిల్లలేదు గాని, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడా, నేను అంతా బాగానే ఉన్నాను కదా, నేను ఆయన పట్ల న్యాయంగానే నడుచుకుంటున్నాను కదా, ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను నేనేమీ మీరలేదు కదా, ఎందుకు ఇలా జరుగుతున్నది అని తాను దేవునితో వాదించాలని, దేవుని యొద్దే ఎందుకు ఇలా జరుగుతున్నదో తెలుసుకోవాలని ఆశించినటువంటి వాడే తన స్నేహితుల యొద్ద మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో స్నేహితులు ఏమనుకున్నారంటే, అప్పర్ హ్యాండ్లో ఉన్నారనుకున్నారు. వారు బాధపడినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి, బాధపడుతూ ఉన్నటువంటి వాడుగా వాళ్ళ స్నేహితుడైనటువంటి యోబు ఉన్నాడు కాబట్టి, వీళ్ళకి తెలియకుండగా యోబు ఏదో తప్పిదం చేసుంటాడు. ఆ తప్పిదం కూడాను చాలా సీరియస్ మిస్టేక్ అయి ఉండవచ్చు, అందువలననే ఇటువంటి బాధ వేదన తనకి సంభవించిందని చెప్పి వాళ్ళు అనుకుంటూ మాట్లాడుతున్నారు. ఈ సమయంలో యోబు ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను ఈ బాధను బట్టి భయభక్తులు మానుకున్నా కానీ దేవుని యందు, స్నేహితులైనటువంటి మీరు నాకు దయ అనేటువంటిది, కనికరమైనటువంటిది చూపవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే అలాంటివి మీరేమీ చూపట్లేదు. మీరు ఎలా ఉన్నారంటే, ఎండిపోయినటువంటి వాగులాగాను, మాయమైపోయినటువంటి జల ప్రవాహం వలను నమ్మకూడనటువంటి వారైపోయారు మీరు. నేను ఇప్పటి వరకు మిమ్మల్ని బాగా నమ్మాను పూర్తిగా, అయితే మీరు నమ్మకూడనటువంటి వారైపోయారని ఇప్పుడు నేను తెలుసుకుంటూ ఉన్నాను అనేటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. మనలో ప్రతి వారికి స్నేహితులు అనేటువంటి వారు ఉంటారు. కొందరికి తక్కువ మంది ఉంటూ ఉంటారు, కొందరికి చాలా ఎక్కువ మంది స్నేహితులు ఉండేటువంటి వారు ఉంటారు. సాధారణంగా స్నేహం అనేటువంటిది ఒకే మనస్తత్వం అభిరుచి కలిగినటువంటి వారితో చేసేటువంటి వారంగా మనం ఉంటూ ఉంటాము. ఉన్న స్నేహితుల ప్రతి ఒక్కరిని గురించి మనకు ఏదో ఒక అభిప్రాయం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. మనకున్నటువంటి స్నేహితులంతా కూడా అందరూ ఒకే విధంగా ఉండరు. నమ్మతగినటువంటి స్నేహితులు కొంతమంది ఉంటారు, అంతగా నమ్మదగనటువంటి స్నేహితులు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. అయితే వీరితోనూ వారితోనూ ఒకే విధమైనటువంటి స్నేహాన్ని మనం మెయింటైన్ చేయం కానీ, మనకున్నటువంటి నమ్మకం కొద్దీ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంత స్నేహాన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము. వారితో ఉన్నటువంటి సన్నిహితం మేరకు మన కష్ట సుఖాలు మన స్నేహితులతో మనం పంచుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. స్నేహితుల గురించి మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. వాటిలో ఒకటి, ఏ విధంగా అయినా వారు మనలను బాధపరిచిపోయేవారుగా ఉండకూడదు అని ఆశిస్తాం మొట్టమొదటిగా. రెండవది, వారు మన అవసరతలో చేయగలిగినంత సహాయం చేసేటువంటి వారుగా ఉండాలని కూడా ఆశపడేటువంటి వారుగా ఉంటాం. ఇక మన స్నేహితులతో ఏ ఒక్కరు ద్రోహము, మరి ముఖ్యంగా నమ్మక ద్రోహం చేసేటువంటి వారుగా ఉండకూడదు అని మనం ప్రతి ఒక్కరూ ఆశపడతాం. వెన్నుపోట్లు పొడిచేటువంటి వారుగా కానీ, నమ్మక ద్రోహం చేసేటువంటి వారుగా కానీ ఏ ఒక్కరు ఉండకూడదని ఆశపడతాం. అలాంటి లక్షణాలు ఎవరిలోనైనా ఉన్నాయని గమనించినప్పుడు, గుర్తించినప్పుడు వెంటనే వారి స్నేహాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏ ఒక్కరు కూడాను అది స్నేహంలో ఆశించేటువంటి విషయంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో స్నేహం అనేటువంటిదే బద్ధ శత్రుత్వంగా కూడా మారిపోయేటువంటి పరిస్థితులు కొన్ని ఉండొచ్చు. విడదీయలేనటువంటి స్నేహితులు అనుకున్నటువంటి వారే కొన్ని సందర్భాల్లో వారు ఆ స్నేహాన్ని విడిచిపెట్టి వేయటం వలన ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిగా మారిపోయే సందర్భాలు అట్లాంటి స్నేహాలు సైతం మనం కొన్ని నిత్య జీవితంలో చూస్తూ ఉంటాము. మనం యోబు కథలో చూస్తున్నటువంటి యోబు తన ముగ్గురు స్నేహితులు అందరూ కూడా విశ్వాసులుగా ఉన్నట్లుగా మనకు కనబడుతున్నది. ఇక్కడ విశ్వాసులు అనేటువంటి మాటకి వారంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు అనేటువంటి అర్థంలో మనం తీసుకోవాలి. ఈ దినాల్లో మనం ఉపయోగించేటువంటి విశ్వాసులు అనేటువంటి మాట అది క్రీస్తునందు విశ్వాసులు అంటే దాని అర్థం కొంత వేరుగా ఉంటూ ఉంటుంది. క్రైస్తవ విశ్వాసులు అంటే తమ పాపముల విషయమై క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములందు నమ్మిక ఉంచినటువంటి వారు అని అర్థం. వీరు దినదినము క్రీస్తు యొక్క సారూప్యతలోనికి ఎదగవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అలా లేకపోయినట్లయితే విశ్వాసులు ముందుకు సాగేటువంటి వారుగా ఉండరు గాని వెనుకకు తగ్గిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. సరే, ఒక విశ్వాసిగా ఒక స్నేహితుని యొక్క బాధ్యత ఏమై ఉన్నది అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు, నీవు ఒక క్రైస్తవ విశ్వాసి అయినట్లయితే నువ్వు చేసేటువంటి స్నేహం అనేటువంటిది దైవానుసారమైనదై వాక్య విరుద్ధం కానిదిగా ఉండవలసి ఉంటుంది. చాలామంది ఏమనే అభిప్రాయంలో ఉంటారంటే, నీవు ఒక క్రైస్తవ విశ్వాసి అయినట్లయితే అసలు హిందువుల యొద్దకు వెళ్ళకూడదని, వాళ్ళకే చూడకూడదని, వాళ్ళతో మాట్లాడనే కూడదు అనేటువంటి అభిప్రాయంలో కొందరు ఉంటూ ఉంటారు. చాలా తప్పైనటువంటి అభిప్రాయం. ఈ లోకంలో మనం ఉన్నంతకాలము అందరితోనూ కలిసి మెలిసి ఉండవలసినటువంటి అవసరం అన్నది, ఏ ఒక్కరిని దూరంగా పెట్టేటువంటిది కాదు క్రైస్తవత్వం అనేటువంటిది. అయితే వారి యొక్క కట్టుబాటులోనికి, వారి యొక్క ఆలోచనలోనికి, వారి సంబంధమైనటువంటి ట్రెడిషన్స్లోనికి, కస్టమ్స్లోనికి, థింకింగ్లోనికి, బిలీఫ్స్లోనికి నువ్వు వెళ్లకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నీకు తెలియని రీతిగానే ఇంటరాక్షన్ ఎక్కువ అవుతున్నప్పుడు, సపోజ్ నాకే ఒక హిందూ స్నేహితుడు ఉన్నాడు అనుకుందాం, నాకు దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోకుండా నేను ఈ స్నేహితునితో ఉన్నటువంటి సంబంధాన్ని ఎక్కువగా భావిస్తూ ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువగా కలిసి తిరగటం వలన జరిగేటువంటిది ఏంటంటే, నేను ప్రార్థనలో సరిగా లేను కాబట్టి నా యొక్క మాటలు, నా యొక్క చేష్టలు, నా యొక్క థింకింగ్, నా బిలీఫ్స్ ఇవన్నీ కూడాను క్రమక్రమంగా ఈ లోక సంబంధమైనటువంటివిగాను నా స్నేహితుడు ఉన్నటువంటి తన బిలీఫ్స్లోనికి నేను వెళ్ళిపోయేటువంటి వాడిగా ఉండేటువంటి పరిస్థితి తలెత్తవచ్చును. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంతేగాని వారిని పూర్తిగా అవాయిడ్ చేసేసి దూరంగా పెట్టేసి వారేదో శత్రువులాగాను, వారే సాతాను ఏజెంట్లను నేను వారిని చూడకూడదు. ఇంకొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే, క్రైస్తవ స్నేహితులు తమకున్నట్లయితే తమని అన్ని విషయాల్లోనూ ఆదుకునేటువంటి వారుగా ఉండాలి, వారికి అవసరమైనటువంటివన్నీ కూడాను వారి జోబులోంచి తీసి ఇచ్చేటువంటి వారుగా ఉండాలి, నాకు ఏదైనా డబ్బు అవసరం పడినట్లయితే వారు వెంటనే నేను వారికి వెళ్ళి తెలియజేయగానే నాకు ఎంత అమౌంట్ అయితే కావాలో అంత అమౌంట్ అనేటువంటిది వాళ్ళు అప్పైనా సప్పైనా చేసి నాకు తెచ్చి ఇచ్చే విధంగా ఉండాలి. అలాంటి వాళ్ళైతేనే క్రీస్తు బిడ్డలు అనేటువంటి తప్పైనటువంటి అభిప్రాయంలో కొంతమంది ఉంటారు. పోనీ వీరేమైనా సరే ఏదో చిన్న మొత్తాల్లో ఓ 10-15 తీసుకునో వారు తమ అవసరాలకి ఎప్పుడైనా ఖర్చు పెట్టుకున్న తర్వాత వాటిని ప్రాంప్ట్ గా తిరిగి ఇచ్చేవాళ్ళుగా ఉంటారా? అది ఉండదు. పెద్ద పెద్ద అమౌంట్స్ ను తీసుకుని ఆ తర్వాత ఎగ్గొట్టేసినటువంటి వారు సహితం ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనకున్నటువంటి ఈ స్నేహానికి పరిమితులు అనేటువంటివి, హద్దులు అనేటువంటివి ఉన్నాయని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కొందరు విశ్వాసులైన వారు తమ స్నేహితులపై పెత్తనం చేయాలని, సీనియారిటీ చూపించాలని, ఆత్మీయరీతిగా ఇతరులతో పోల్చినప్పుడు వారు ఎంతో ఉచ్చ స్థితిలో ఉన్నట్లుగా చూపించుకోవాలని ఆశించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటిది కాదు. ఎందుకంటే విశ్వాసిగా నీవు ఎప్పుడు దినదినము ఎదగవలసినటువంటి అవసరం ఉంటుంది. నీకన్నా తక్కువ విశ్వాస స్థాయిలో కొత్తగా విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారు రావచ్చును. అయితే వారి నుండి సహితము నీవు నేర్చుకునేటువంటి అంశాలు దేవుడు నీకు నేర్పించేటువంటి వాడుగా ఉంటా ఉంటాడు. కొన్నిసార్లు వారికి ఉన్నటువంటి విశ్వాస స్థాయిలో నీవు ఉండవు. కొత్తగా విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారికి విశ్వాసం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చాలా సార్లు జరిగేటువంటిది ఇది. అయితే కొన్నిసార్లు నువ్వు చాలా సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి వాడుగా నీకున్నటువంటి విశ్వాస స్థాయి వారితో పోల్చినప్పుడు తక్కువగా ఉండి ఉండవచ్చును. ఎందుకంటే నువ్వు విసిగినటువంటి వాడువి గాను, వేసారినటువంటి వాడువి గాను, కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిలో గడపవలసినటువంటి సమయమును, ఆ సంబంధమును, దేవునితో మెయింటైన్ చేయవలసినటువంటి ఆ సంబంధమును సరిగ్గా మెయింటైన్ చేయనటువంటి వాడుగా నువ్వు సాగుతూ ఉండి ఉండవచ్చును. కాబట్టి మనము ఎవరి వద్దకు వెళ్ళినప్పటికీ వారిపైన ఏదో పెత్తనం చేయాలనో లేకపోతే వారికంటే మనం ఏదో ఉచ్చస్థితిలో ఉన్నామని చూపించుకోవాలని ప్రయత్నించేటువంటి వారంగాను ఉండకూడదు. కొంతమందికి ఈ యొక్క ఆశ ఏంటో తెలియదు కానీ చాలా ఎక్కువగా ఉండటం అనేటువంటిది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. మరి ముఖ్యంగా పాస్టర్స్ అయినటువంటి వారు లేకపోతే పెద్దలను పడేటువంటి వారు ఇలాంటి వారు ఎక్కడికైనా సరే మీటింగ్స్ చేయడానికి వెళ్ళినప్పుడు వారు సాధారణంగా ఎలా ఉంటుందంటే వారి యొక్క దృక్పథం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలతో మాట్లాడటమే నీవు నీ జీవితంలో ఎలా కొనసాగుతున్నావు, నీవు నీ భర్తతో సమాధానంగా ఉంటున్నావా, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడేటువంటి వారుగాను ఉంటూ ఉంటారు. ఎందుకు అని అంటే వారు అక్కడ హోదాలో వెళ్ళారు కాబట్టి ఆ హోదాకు సంబంధించినటువంటి కాన్వర్జేషన్ ఆ హోదాలోనే సాగాలి అనేటువంటి అభిప్రాయంతో వీళ్ళేదో పవిత్రులైనట్లుగా వీళ్ళేదో మహా ఉచ్చస్థితిలో ఆత్మీయంగా ఉన్నట్లుగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి హృదయాంతరంగంలో ఉండవలసినటువంటి సరైనటువంటి విశ్వాసమే సరిగ్గా ఆ స్థాయిని మెయింటైన్ చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అందరిని గురించి నేను ఈ మాటలు చెప్పట్లేదు, కానీ కొందరు తప్పైనటువంటి అభిప్రాయంలో ఉంటారు. వారే స్థితిలో ఉన్నారు, వారికి ప్రభుతో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ సరైనటువంటిదిగా లేదని హృదయాంతరంగంలో తెలిసినప్పటికి ఏదో ఇతరులను కరెక్ట్ చేయాలి కాబట్టి పెద్దవారిగానో లేకపోతే ఏదో పాస్టర్గానో ఏదో హోదాలో మాట్లాడుతున్నటువంటి వారిగా ఏదో తమ యొక్క పెద్దరికమును తమకున్నటువంటి ఆ యొక్క ఆత్మీయ ఆధిక్యతను చూపించుకోవాలని ఆ విధంగా మాట్లాడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటిది కాదు. ఇక్కడ యోబు స్నేహితులు చేసినటువంటి తప్పు కూడా ఇటువంటి తప్పే. యోబుల బాధ అనుభవించడానికి గల కారణము వారికి నిస్సందేహంగా తెలుసు అని ఆయన వాళ్ళు అనుకున్నారు. అయితే వారికి తెలిసినటువంటిది తక్కువ, అయితే వారు తమకు అంతా తెలుసు అని భావించారు. యోబు స్నేహితులు దేవుడు తానే యోబు విషయంలో సాతానుకు పరీక్షించేందుకు అనుమతి ఇచ్చాడు అనేటువంటి విషయం తెలియక తాము యోబోలే ఆ సమయంలో బాధపడలేదు కాబట్టి తాము యోబోలే తప్పు చేయలేదని, కానీ యోబు ఏదో తప్పు చేయటం వల్లనే తనపైకి దేవుడు ఆ శిక్ష రప్పించాడని వాళ్ళు భావిస్తూ వాదిస్తూ వచ్చారు. యోబోలే తాము కూడా సాతాను చేత శోధింపబడి పరిశీలించబడినట్లయితే పరీక్షించబడినట్లయితే వారి పరిస్థితి ఏమై ఉండేదో అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉండలేకపోయారు. ఇది మనము ఎప్పుడు గమనించుకోవలసినటువంటి విషయము. ఎవరో ఆపదలో ఉన్నారు కాబట్టి వారు కొంత కురుంగినటువంటి వారుగా కొంచెం అవిశ్వాసంగా మాట్లాడుతున్నారా అనిపించేటువంటి విధంగా వారి సంభాషణ ఉండవచ్చును. కానీ అదే స్థితిలో మనం ఉన్నట్లయితే మనం ఏం మాట్లాడి ఉండేవాళ్ళమి అనేటువంటిది ఒకసారి మనము ఊహించుకొని అది జ్ఞాపకం చేసుకొని అప్పుడు మనం మాట్లాడటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. శరీర రీతిగా శిక్షించబడేటువంటి ఒక వ్యక్తిని గద్దించటం, ఆ సమయంలో అలా శిక్షించబడినటువంటి వ్యక్తులుగా తమ కర్తవ్యం అని యోబు స్నేహితులు అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళు శిక్షించబట్టలేదు, వీళ్ళంతా బాగానే ఉన్నారు. అయితే తను శిక్షించబడుతున్నాడు. అయితే శిక్షించబడటానికి కారణం ఏంటి? దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ కారణం లేకుండా శిక్షించడు. కాబట్టి వీళ్ళకి తెలిసింది అదే, అది తప్ప ఇంకోటిదే లేదు. కాబట్టి హాఫ్ నాలెడ్జ్ తోటి అసలు ఏమి జరుగుతుంది తెర వెనకాల అనేటువంటి ఆ విషయాలు ఏమి తెలుసుకోకుండా వీళ్ళు ఏమనుకున్నారంటే ఎంత శిక్షించబడుతున్నాడు కాబట్టి ఎంత బాధింపబడుతున్నాడు కాబట్టి తప్పనిసరిగా యోబు ఏదో తప్పు చేశాడు అనేటువంటి దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అటు సైడ్ నుండి యోబు ఒక్కడే పాపం ఎంతసేపు చెప్తాడు, ఏం చెప్తాడు, నేను ఏ తప్పు చేయలేదు, మీకు ఏమీ చెప్పలేకపోతున్నాను, దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఎవరినైనాను నీతిమంతుడిగా ఆయన ఎదుట కనబడలేడు కాబట్టి ఆయన నన్ను శిక్షిస్తున్నాడు అనేసి తాను బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధ వీళ్ళకి అర్థం కావటం లేదు. వీళ్ళ యొక్క స్పిరిచువల్ సుపీరియారిటీ అనేటువంటిది ఏదో ఉన్నది వీళ్ళకి అన్నట్లుగా వీళ్ళందరూ కలిసి దెప్పుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మనం అనేక సార్లు చేసేటువంటి వరంగా ఉంటాము. కొన్నిసార్లు మనము ఆసుపత్రికి ఎవరో బాగాలేదని అంటే వాళ్ళని చూడటానికి వెళుతూ ఉంటాం. వెళ్ళగానే కొంతమంది యొక్క పరిస్థితి ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పుడే బైబిల్ ఒకటి చేతిలో పెట్టుకెళ్తారు. అక్కడ వెళ్ళగానే తమ్ముడా నీకు ఎందుకు ఇలాగ జరిగింది, ఎందుకు ఇలా జరిగిందయ్యా, నీకు అందరికి జరగట్లేదా, ఈ లోకంలో నీకే ఎందుకు జరిగింది, కాబట్టి నువ్వు లోతుగా పరీక్షించుకో, ఇలాంటి మాటలని చెప్తూ ఉంటారు. మంచిదే, లోతుగా పరీక్షించుకోనటం అనేటువంటిది ఆసుపత్రిలో ఉన్నవాడే కాదు, నువ్వు నేను కూడా పరీక్షించుకోనవలసి ఉన్నది. ముందు నువ్వు పరీక్షించుకో చేసుకున్నావా? అదేమి లేదు, బెడ్ మీద ఆసుపత్రిలో పడుకుని ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి బాగా లోతుగా పరీక్షించు అని చెప్పి అసలే తాను బాధపడతా ఉంటే, బాధలో ఉన్నవాడికి వాడిని వేదనలో నుంచి పైకి తీసే విధంగా మనం చెప్పేటువంటి మాటలు ఎలా ఉండాలంటే ఎంతో సూతింగ్గా ఉండాలి. వాళ్ళకి చెప్పేటువంటి మాటలు కరుకుగా ఉండకూడదు. వాళ్ళని గురించి మనం కన్సర్న్ కలిగినటువంటి వారమైనట్లయితే నిజంగా వారిని పైకి లేపేటువంటి వారంగా, ఆత్మీయరీతిగాను మానసికంగాను వారిని పైకి తీసేటువంటి వారంగా, ఆ సమయంలో నువ్వు చెయ్యగలిగినటువంటి సహాయం చేసేటువంటి వాడుగా ఉండాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి నువ్వేదో సంఘ పెద్దగా నాలుగు మాటలు గట్టిగట్టిగా మాట్లాడి వచ్చావు కాబట్టి నువ్వు మరింత సంఘ పెద్దవయ్యావని నువ్వు తలంచకూడదు, నేను తలంచకూడదు. అది సరైనటువంటి విషయం కాదు. ఒకవేళ నీవు చూడటానికి వెళ్ళినటువంటి వ్యక్తి లాస్ట్ స్టేజెస్లో ఉన్నాడు అని నీకు తెలిస్తే తప్ప నీవు ఆ సమయంలో తన మనసాక్షిని సరి చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో అని చెప్పటం అనేటువంటిదే అంత భావ్యమైనటువంటి విషయము కాదు. ఒకవేళ నిజముగా నీవు ఇంకా చనిపోబోతున్నాడు మినిట్స్లో అని చెప్పినట్లయితే, డాక్టర్స్ కనుక కన్ఫర్మ్ చేసి చెప్పినట్లయితే, ఆ సమయంలో నీవు తమ్ముడా ఇదిగో మరి ఏమి ఇది లేదని చెప్తున్నారు కాబట్టి నీవు దేవునితో సరిపడవలసినవి ఏమైనా ఉన్నట్లయితే సరిపడి నీవు దేవుని యొద్దకు చేరవలసినటువంటి సమయం వచ్చిందేమో, అయినా మేము ప్రార్థన చేస్తున్నాము అని చెప్పి ఆ విధంగా మనం చెప్పేటువంటి వరంగా ఉండాలి. అంతేగాని ఏదో తలనొప్పి వచ్చి మెడ నొప్పి వచ్చి ఆసుపత్రిలోకి వెళితే అక్కడికి వెళ్ళి ఇంకా కృంగదీసేటువంటి వాడుగా నీవు మాట్లాడినట్లయితే అది ఎలా ఉంటుందంటే అవివేచనగా మాట్లాడినటువంటి మాటలుగా మిగిలిపోతాయి. కొంతమంది ఆసుపత్రిలో చూడటానికి వెళ్ళిన కాసేపు మాత్రం రెండు మాటలు మాట్లాడతారు, సరే తమ్ముడా నీకోసం ప్రార్థన చేసి వెళ్తానంటారు, ప్రార్థన చేస్తారు వస్తారు, ఇక అంతే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం ప్రార్థనే చేయరు. ఆ బెడ్ దగ్గర ఆ పక్క నుండి చేసినటువంటి ప్రార్థనే ప్రార్థన. ఏ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ఆ వ్యక్తి విషయం మోకరించి ప్రార్థన చేయవచ్చు కదా, అది చేయరు. ఇంకేదైనా సరే గుళ్ళో అందరూ కలిసి ప్రార్థన చేసేటప్పుడు అతని పేరు కూడా అందరి పేరులో చదివినట్లయితే, పలానా వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నాడు ప్రభువా, అతన్ని స్వస్థపరచండి, అది ఒక మాటే. అంతేగాని వ్యక్తిగత ప్రార్థనలో గాని లేకపోతే ఏకాంత ప్రార్థనలో గాని అతని గురించి ఎందుకు ప్రార్థించకూడదు? ప్రార్థించాలి. అయితే నువ్వు ప్రార్థించవు, నువ్వు నిజముగా భారం కలిగినటువంటి వాడు అయితే ప్రార్థించేటువంటి వాడుగా ఉండాలి. ఇవన్నీ మర్చిపోయి మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే తమకున్నటువంటి బాధల్ని, తమకున్నటువంటి ఇబ్బందుల గురించి ఆలోచిస్తూనే ఉంటారు, కానీ ఇతరులకున్నటువంటి ఇబ్బందులను సహితము వారి ఇబ్బందులుగా వారి బాధలుగా తీసుకుని వారి నిమిత్తమై ప్రార్థించేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. కొందరు ఏదో చిన్న తప్పు చేసిన దానికి వారితో పూర్తిగా బంధాలన్నీ తెంపేసుకుని వారితో మాట్లాడని వారి సహితం ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటిది కాదు. క్రీస్తు బిడ్డలంగా మనం ఎప్పుడు క్రీస్తు ప్రేమను ప్రతి వారి పట్ల కనపరిచేటువంటి వారంగా ఉండాలి. అయితే తగినటువంటి జాగ్రత్తలు ఎప్పుడు మనం తీసుకునేటువంటి వారంగా ఉండవలసి ఉంటుంది. యోబు తను మానసికంగా పడినటువంటి బాధ, ఆస్తి పోవటం వలన బాధపడలేదు, పిల్లలు చనిపోవటం సహితం తను బాధపరచలేదు. కొంత బాధ ఏదైనా ఉంటే ఉండి ఉండవచ్చును, కానీ దాన్ని బట్టి దేవుణ్ణి విడిచివేసేటువంటి ఆ యొక్క పరిస్థితిలో తనేమి లేడు. అయితే తన శరీర రీతిగా సహితము ఎంతో బాధపడవలసి వచ్చినప్పుడు నిద్రలేమి వలనను, శరీరములో ఆ దురద వలనను, బాధ వేదన వలనను తనెంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఈ సూటిపోటి మాటలు అనేటువంటివి తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా తానేదో తప్పు చేశాడు కాబట్టి దాన్ని బట్టి ఇదంతా సంభవించిందని, ఈ మాటలు మాట్లాడేటువంటివి అన్నిటికన్నా తను బాగా ఇబ్బంది పరిచినటువంటివిగా ఉండి ఉండవచ్చు. పాపం ముగ్గురితో వాదించవలసి వచ్చింది. ఇదే మాటలు ఒకళ్ళు అయిపోతే ఇంకోళ్ళు మొదలు పెడతారు, ఇంకోళ్ళు అయితే ఇంకోళ్ళు మొదలు పెడతారు. వీళ్ళలో కొందరు కటువుగా ఉన్నటువంటి మాటలు సహితం మాట్లాడారు. ఈ బెల్దద్ అనేవారు, ఎలీఫజ్ అనేటువంటి వారు, వీళ్ళంతా కూడాను ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు ఇంకోళ్ళు మొదలు పెడతారు. అందరికి సమాధానం చెప్తాడు తన పరిస్థితి ఏంటి. అసలు నోరు తెరిచి మాట్లాడే పరిస్థితే తనకు లేదు. అయితే ఇంతమందికి సమాధానం చెప్పుకుంటూ వేదనను తను అనుభవించవలసి వచ్చింది. దేవుడు ఇదంతా చూసినటువంటి వాడుగా చివరిగా తనను తన స్నేహితుల నిమిత్తమై యోబు చేసిన ప్రార్థనలను దేవుడు అంగీకరించి వాణ్ణి స్వస్థపరిచాడు. దేవుడు న్యాయవంతుడైనటువంటి వాడు. ఒకవేళ ఆయన పరీక్షించేటువంటి విషయంలో నీవు గనక నెగ్గినటువంటి వాడుగా, పరీక్షకు నిలబడినటువంటి వాడుగా, నేను నిలబడినటువంటి వాడుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఒక్కొక్కసారి చాలా కాలం మనం దానిని బేర్ చేయవలసినటువంటి అవసరం రావచ్చు. అయినప్పటికి నీవు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఏమాత్రము చేయి విడిచిపెట్టాడు. ఆ విధంగా యోబు వలి మనవ సహితము ఈ దిన మందు ఉండునట్లుగా యోబు యొక్క స్నేహితుల వలిగాక మనము యోబు వలె నిందారహితులమై బ్రతుకుచు మనము మాటలోనైనను క్రియలోనైనను ఏ విధమైన తప్పు చేయకొనకుండా దేవునిలో కొనసాగునట్లుగా ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. తలాలు వంతండి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడివైన తండ్రి, ఈ దినమందు నీకు సన్నిధిలో మేము ధ్యానించినటువంటి కొద్ది వాక్యములు మా హృదయములకు ప్రయోజనకరంగా చేయండి. దేవా, తెలిసి తెలియనటువంటి వారంగా అనేక మార్లు మేము గర్వంతోనూ అహంకారంతో నిండినటువంటి వారమే. మా చుట్టూ ఉన్నటువంటి వారి కన్నా మేమెంతో ఉన్నతమైనటువంటి వారమని, ఆత్మీయ రీతిగా ఎంత మేలైనటువంటి ఉచ్చ స్థితిలో ఉన్నామని భావించుకుంటూ వారిని ఏదో దెప్పి పొడిచేటువంటి వారంగాను, నిందించేటువంటి వారంగాను, మా తప్పిదములను మాత్రం కప్పిపుచ్చుకొని వాటి నిమిత్తం పశ్చాత్తాపడినటువంటి స్థితిలో సైతం ఉండేటువంటి వారంగా మేము అనేక మార్లు ఉంటున్నాం. ఈ పరిస్థితి నుండి మమ్మల్ని విడిపించండి. మాకున్నటువంటి ఆత్మీయ అంధత్వం నుండి మమ్మల్ని విడిపించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.